ശിവ സമാരംഭം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്തം വന്ദേ ഗുരു പരമ്പരാം. ഈരോജു ഉപനിഷത്തു പ്രാരംഭിച്ച മുൻപ് ఉపోద్ఘాతం అంటే ఇంట్రొడక్షన్ అంటాం, అది చెప్తాను. మనకు నాలుగు వేదాలు ఉన్నాయి. ఒకటి ఋగ్వేదం, రెండు యజుర్వేదం, మూడు సామవేదం, నాలుగు అథర్వణ వేదం. ఈ నాలుగు వేదాలు మన సంస్కృతికి, మన వైదిక ధర్మానికి నాంది అంటాం, మూలం. ఈ నాలుగు వేదాలను కూడా రెండు శాస్త్రాలుగా విభజించారు. ఈ నాలుగు వేదాలని రెండు శాస్త్రాలుగా విభజించారు. మొదటిది వేద పూర్వ శాస్త్రం, రెండవది వేద అంత శాస్త్రం. వేద పూర్వ శాస్త్రం అంటే వేదాలలో ఉన్నటువంటి పూర్వ భాగాన్ని, ముందు భాగాన్ని వేద పూర్వ శాస్త్రం అంటాం. వేదాలలో చివర చెప్పినటువంటి భాగాన్ని వేద అంత శాస్త్రం అంటాం. అంతం అంటే చివర. ఎందుకు ఈ విధంగా వేదాలు రెండుగా విభజింపబడినవి, వేద పూర్వ శాస్త్రమని వేద అంత శాస్త్రమని? మరొక పేరు ఏమిటంటే వేద పూర్వ శాస్త్రానికి కర్మకాండం అని పేరు, వేద అంత శాస్త్రానికి జ్ఞానకాండం అని పేరు. ఎందుకు విభజించారు అంటే దానికి నాలుగు కారణాలు చెప్పబడినాయి. ఎందుకు ఈ వేదశాస్త్రాలు, వేదాములు రెండు విభాగాలుగా విభజించారు అంటే, మొదటి కారణం ఏమిటంటే విషయం, సబ్జెక్ట్ మ్యాటర్ అంటాం. వేద పూర్వ శాస్త్రంలో చెప్పేటటువంటి విషయం వేరు, వేద అంత శాస్త్రంలో చెప్పే విషయం వేరు. ఈ రెండింటిలో చెప్పేటటువంటి సబ్జెక్ట్ మ్యాటరే, విషయమే డిఫరెంట్. విషయం వేరు కాబట్టి శాస్త్రం కూడా వేరుగా చూడబడింది. ఇది మొదటి విషయం. రెండవది కారణం ఏమిటంటే ప్రయోజనం. వేద పూర్వశాస్త్రం వల్ల వచ్చే ప్రయోజనం వేరు, వేద అంత శాస్త్రం వల్ల వచ్చే ప్రయోజనం వేరు. బెనిఫిట్ అంటాం ఇంగ్లీష్లో, ఫలం. వేద పూర్వ శాస్త్రంలో ఏం ఫలం అంటే ధర్మ అర్థ కామాలు అటువంటి ప్రయోజనం. నువ్వు పుణ్యాన్ని పొందుతావు, ధనాన్ని సంపాదించగలుగుతావు, నీ కోరికలన్నీ సఫలం చేసుకోవడానికి ఇక్కడ మార్గం చెప్పబడింది, ఇందులో వేద పూర్వంలో. కనుక ఆ ప్రయోజనాన్ని నువ్వు పొందుతావు. కానీ వేద అంత శాస్త్రంలో ప్రయోజనం మోక్షం అని చెప్పబడింది. మోక్షం అన్నారు, ఆత్మజ్ఞానం, లిబరేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఇది ప్రయోజనం. కాబట్టి ప్రయోజనాలు కూడా వేరు, విషయము వేరుగా ఉన్నది కాబట్టి శాస్త్రాలు రెండుగా చెప్పబడింది, ప్రయోజనాలు వేరుగా ఉన్నాయి కాబట్టి శాస్త్రము రెండు విధాలుగా చెప్పబడింది. అంతేకాకుండా అధికారి, అధికారి అంటే అర్హతలు ఉన్న వ్యక్తి. ఈ శాస్త్రం చదివే వ్యక్తికి ఏ అర్హత ఉంటుంది? వేద పూర్వం చదివే వ్యక్తి యొక్క క్వాలిఫికేషన్స్ వేరే, వేద అంతం చదివేటటువంటి వ్యక్తి యొక్క క్వాలిఫికేషన్ కూడా వేరే. ఏమిటా క్వాలిఫికేషన్ అంటే, శాస్త్రం చెప్తుంది వేద పూర్వం చదివేటువంటి వ్యక్తి రాగి అంటుంది. రాగి అంటే అనురాగం కలిగినటువంటి వ్యక్తి అన్న. అది కావాలి ఇది కావాలని కోరుకుంటున్నాడు, అది రాగి అంటే. రాగము కలిగినటువంటి వ్యక్తి రాగి అని అర్థం. ఏ రాగం? ఇందోళ రాగమా, పంతులరాళి రాగమా? కాదు, అభిమానం కలిగి ఉండడం, అది దాన్నే రాగం అంటాం. ఇంగ్లీష్లో అటాచ్మెంట్ అంటాం. ఎవరికైతే ఈ యొక్క అభిమానము అనురాగము ఈ ధర్మ అర్థ కామాల మీద ఉంటుందో ఆ వ్యక్తిని రాగి అంటాం. అతను అధికారి ఈ శాస్త్రం చదవడానికి, వేద పూర్వశాస్త్రం. ఈ వేద అంత శాస్త్రం చదివేది ఎవరు అంటే విరాగి అన్నారు. విరాగి అంటే రాగము లేనటువంటి వాడు విరాగి అన్నారు. వైరాగ్యం కలిగినటువంటి వ్యక్తి విరాగి. దేని మీద వైరాగ్యం? ధర్మము మీద కానీ, కామం మీద కానీ, అర్థం మీద కానీ అతనికి కోరికలు ఉండవు, విపరీతమైన కోరికలు ఉండవు, అదే పరమావధిగా ఉండదు మనిషికి. కాబట్టి ధర్మ అర్థ కామాల మీద కోరిక లేనటువంటి వ్యక్తి, వైరాగ్యం కలిగినటువంటి వ్యక్తి విరాగి అన్నారు. కాబట్టి అధికారి కూడా భేదం ఉంది కదా, అది చదివేటటువంటి అధికారి వేరు, ఇది చదివేటటువంటి అధికారి వేరు. మరి అప్పుడు విధంగా రెండు శాస్త్రాలు కావాలి కదా, అందుకని రెండుగా విభజింపబడింది. నాలుగో కారణం ఏమిటంటే సంబంధం, రిలేషన్ అంటాం. సంబంధం ఏమిటి? రాగం అనురాగం అటాచ్మెంట్ ఉన్న వ్యక్తికి దానితో సంబంధం ఉంటుంది, వేద పూర్వశాస్త్రంతో. నీకు ధనం కావాలంటే ఏం చేయాలి, కుటుంబ అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి, పుణ్యం కావాలంటే ఏం చేయాలి అనేటువంటిది అతని యొక్క మనసుకు తగినట్లుగా ఆ సబ్జెక్టుకి సంబంధం ఉంటుంది. కాబట్టి ఆ సంబంధం ఇంపార్టెంట్, అందుకని శాస్త్రం విడిగా చూడవలసి ఉన్నది అక్కడ. అలాగే విరాగికి సంబంధం ఏమిటంటే ఇతనికి మోక్షం కావాలి, నాకు ధర్మార్థ కామాలు వద్దు, దుఃఖ లేనటువంటి సుఖాన్ ఏదైతే ఉందో అది మోక్షం నాకు కావాలి అనేటువంటి కోరిక ఇక్కడ ఉన్నది ఇతనికి. దీని సబ్జెక్ట్ మ్యాటర్ కూడా మోక్షం, అతనికి క్వాలిఫికేషన్ కూడా విరాగి, కాబట్టి అతనికి ఈ యొక్క శాస్త్రానికి సంబంధం ఉంది. ఈ నాలుగు కారణాల వల్ల ఈ వేదాలను రెండు శాస్త్రాలుగా విభజించడం జరిగింది. అర్థమైందా? వేదాలు వేద పూర్వశాస్త్రం, వేద అంతశాస్త్రం. విషయాలు రెండు వేరువేరు, ఒకటేమో ఆత్మ విద్యను బోధిస్తుంది, ఒకటేమో ధర్మార్థ కామాలను గురించి వివరిస్తుంది. నాలుగు పురుషార్థాలు తెలుసు కదా, చతుర్విధ పురుషార్థాలు, ధర్మ అర్థ కామ మోక్ష. ఈ నాలుగు పురుషార్థాల్లో మూడు వేద పూర్వశాస్త్రానికి సంబంధించినవి, ఒకటి వేద అంతశాస్త్రానికి సంబంధించినది. ప్రయోజనం కూడా వేరుగా ఉన్నది, అధికారి కూడా వేరుగా ఉన్నాడు. కాబట్టి ఎవరికి ఏది కావాలనేటువంటిది వివరణ చేయాలి కదా, అందుకని శాస్త్రం రెండు విధాలుగా చెప్పబడింది. తరువాత ఈ వేదాంతానికి అనేక పేర్లు ఇవ్వబడినాయి. ఈ వేదాంతం అంటారు కదా, వేదాంతం వేదాంతం అంటారు. ఏమిటండి వేదాంతం అంటే? ఇక్కడ మనం మూడు మీనింగ్లు చూస్తాం, మూడు అర్థాల్లో. మొదటిది వేదాంతం అంటే ఏంటి, వేదాలలో చివర ఏదైతే ఇవ్వబడినదో చెప్పబడినదో అది వేద అంతం. ఇది మర్చిపోతాం మనం, ఊరికే మాట్లాడుతుంటాం, ఎందు వేదాంతం మాట్లాడుతావు పెద్ద అంటుంటారు. వేదాంతం అంటే ఏమిటి? వేదాలలో చివర చెప్పబడినటువంటి, అంతంలో చెప్పబడినటువంటి, ఇవ్వబడినటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది వేదాంతం. తర్వాత ఇది మొదటి అర్థం. రెండవ అర్థం ఏమిటి? వేదాంతము అంటే ఆత్మ విద్య. ఆత్మ విద్య, విద్య అంటే జ్ఞానం, ఆత్మ జ్ఞానం. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందాలని కోరుకుంటారో వాళ్ళు చదివే విద్యని ఆత్మవిద్య అన్నారు. మనం చూడబోయే ముండకోపనిషత్తులో పరావిద్య అని చెప్పబడింది. పరావిద్య సుప్రీం నాలెడ్జ్ అని అర్థం. బ్రహ్మ విద్య, అక్షర విద్య అని పేరు. ఆత్మవిద్యకి బ్రహ్మ విద్య అని ఒక పేరు, అక్షర విద్య అని పేరు, పరావిద్య అని పేరు. ఎన్ని పేర్లో చూడండి. ఈ ఆత్మవిద్య అనేది మనకి ఎలా ప్రయోజనం చేకూరుస్తుందంటే, ఉదాహరణకి ఒక వ్యక్తికి కాళ్ళు బలహీనంగా ఉందనుకోండి. కాళ్ళు బలహీనంగా ఉన్న వ్యక్తికి నేను రెండు విధాలుగా సహాయం చేయగలను. కాళ్ళు వ్యక్తికి బలహీనంగా ఉన్నాయి, నడవలేడు అంటే రెండు విధాలుగా సహాయం చేయొచ్చు నేను. ఏమిటా రెండు విధాలంటే, ఒకటి వాకింగ్ స్టిక్, నడిచే కర్రని ఇచ్చి చేతికి, నాయన ఈ కర్ర పట్టుకున్నాడు నీకు సులభంగా ఉంటుందని చెప్పి అది ఒక సహాయం, ఒక రకమైన సహాయం. మన ఇంట్లో కూడా ముసలి వాళ్ళకి కొంచెం చేతి కర్ర ఇస్తాం కదా, మూడో కాలు అంటారు, అది ఒక రకమైన సహాయం. రెండవ రకమైనటువంటి సహాయం ఏమిటి అంటే, ఆ మనిషికి కాలుకి ఒక ఎక్సర్సైజ్ లాంటిది ఏదైనా చెప్పి, మసాజో ఫిజియోథెరపీయో ఏదన్నా చేయించి తనంతట తానుగా నడిచేటట్లు చేసేటటువంటి పద్ధతి ఒకటి. మనస్సుకు ధైర్యం చెప్పి అతన్ని ఉత్సాహపరిచి నడిపించే శక్తి ఒకటి. కాలికి బలమైనటువంటి బలహీనతను పోగొట్టే విధంగా అతనికి శక్తినిచ్చే విధంగా సహాయం చేయడం, లేకపోతే బయట ఆధారపడేటట్టుగా కర్ర మీద ఆధారపడి నడిచేట్టుగా ఒక సహాయం. ఈ రెండవ సహాయం ఉంది చూసారా, ఏది రెండవ సహాయం? కాలును బలపరిచే శక్తి, మనస్సును బలపరిచే శక్తి సహాయం. కాలును బలపరిచే సహాయం, మనస్సును బలపరిచే సహాయం. బలపరచడం అంటే స్ట్రెంగ్తనింగ్ ద లెగ్స్ కెపాసిటీ, స్ట్రెంగ్తనింగ్ ద మైండ్. స్ట్రెంగ్తనింగ్ ద మైండ్ అంటే ఏంటి, నేను నడవగలను, నా కాళ్ళు శక్తి ఉన్నది అనేటువంటి ఒక ఉత్సాహాన్ని కలిగించడం అన్నమాట. అందుకని ఈ ఆర్థోపెడిక్ సర్జన్స్ కూడా, డాక్టర్స్ కాళ్ళకి ఏదన్నా వాళ్ళకి ఇదైతే ఏ నడు 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 అంటారు, ఉత్సాహం ఇస్తారు. దానివల్ల మనిషి ఎక్కువగా ప్రోత్సాహంతో నడవగలుగుతాడు. కాబట్టి మానసిక బలం కూడా చాలా అవసరం మనిషి ఆరోగ్యానికి. ఆ యొక్క వ్యక్తి ఆరోగ్యానికి పక్కన ఉండేవాడు, సహాయం చేసేవాడు చాలా ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి వాళ్ళకి ఏ విధంగా ఉత్సాహపరిస్తే వాళ్ళల్లో శక్తి పుంజుకుంటుందనేటువంటిది తెలియాలి. ఇది తెలియకుండా నీకు ఎప్పుడు తగ్గుతుందో ఏమో, నేను ఎంతకాలం చెయ్యాలో అని అంటే ఆ వ్యక్తికి నిరుత్సాహమే కదా. అందుకని మనశ్శక్తి ద్వారా ఎటువంటి వ్యాధిని అయినా నయం చేయవచ్చు అంటుంది మన శాస్త్రం. అది ఇప్పుడు రెండో విధం. ఆత్మవిద్య చేసే పని ఏమిటంటే, మొదట్లో చెప్పినటువంటి ఉదాహరణ కాదు, వేద పూర్వశాస్త్రం ఫస్ట్ ఎగ్జాంపుల్. చేతికి కర్ర ఇచ్చి సపోర్ట్ అన్నమాట, ఆ సహాయం చేస్తుంది వేద పూర్వశాస్త్రం. వేద అంతఃశాస్త్రం ఏం చేస్తుందంటే, మన మనస్సును బలపరుస్తుంది, మనకు శక్తినిస్తుంది, మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. వేద పూర్వ కర్ర మీద ఆధారపడటం ఏమిటండి, పరతంత్రమే కదా, నాట్ ఇండిపెండెన్స్, ఐఎమ్ డిపెండింగ్ ఆన్ ద స్టిక్. అదేవిధంగా వేద పూర్వశాస్త్రం ఏం చేస్తుందంటే, నా సుఖం కోసం ధర్మం మీద ఆధారపడమంటుంది, అర్థం అంటే ధనం మీద ఆధారపడమంటుంది, అట్లాగే కామం, నీ కోరికలన్నీ పూర్తి చేసుకుంటూ ఉంటే నీకు ఆనందం వస్తుంది అంటుంది, అంటే నువ్వు బయటి వాట మీద ఆధారపడు అంటుంది. ఎట్లాగైతే మనిషి కర్ర మీద ఆధారపడినట్టుగా, అది వేద పూర్వశాస్త్రం చెప్పేది. వేద అంతశాస్త్రం ఏం చెప్తుందంటే, నీ సుఖం కోసం నువ్వు దేని మీద ఆధారపడనక్కర్లేదు ప్రపంచంలో. యు నీడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్, నువ్వు స్వతంత్రంగానే సుఖం ఆనందం స్వరూపం, నువ్వు ఆత్మస్వరూపం, యు ఆర్ ఇండిపెండెంట్ అంటుంది. ఎవరు? వేద అంతశాస్త్రం. ఇప్పుడు మీరే డిసైడ్ చేసుకోండి, వేద పూర్వశాస్త్రం కావాలా మీకు, వేద అంతశాస్త్రం కావాలని చెప్పి కదా. సో వేద అంతశాస్త్రం ఏం చెప్తుందంటే, నాలోనే నా మానసిక శక్తిని పెంచి నాలో ఉన్నటువంటి సుఖాన్ని హ్యాపింగ్ మై ఓన్ రియల్ నేచర్, ఆనంద నేచర్, దట్ ఈజ్ వాట్ శాస్త్ర, వేదాంత శాస్త్ర చేసే పని ఇటువంటిది. స్వతంత్రుణ్ణి చేస్తుంది నన్ను. వరల్డ్ డిపెండెన్స్ టు గాడ్ డిపెండెన్స్ టు సెల్ఫ్ డిపెండెన్స్ టు ఇండిపెండెన్స్ అని. ప్రపంచం మీద ఆధారపడే వ్యక్తిని దేవుడి మీద ఆధారపడేటట్లుగా చేసి, తనకు తాను మీద ఆధారపడేట్లుగా చేసి తర్వాత స్వతంత్రుణ్ణి చేస్తుంది అన్నారు. అది వేద అంత శాస్త్రం చేసేటటువంటి ప్రయోజనం మనకు అన్నారు. ఇప్పుడు అర్థమైందా? ఆత్మవిద్య అంటే ఏమిటో, మనిషిని బానిసగా కాకుండా స్వతంత్రుడిగా స్వేచ్ఛామూర్తిగా చేస్తుంది మనిషిని. బానిసకి ఎప్పుడు కూడా సుఖం ఉండదు. బానిసకి, స్లేవ్కి సుఖం ఉంటుందా అండి? సుఖమే ఉండదు. అందుకనే కదా ఫ్రీడమ్ ఫైటింగ్ అన్నది చేసి మనంతా యుద్ధం చేసి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. అంటే స్వతంత్రంలోనే ఆనందం ఉంది. పక్షి కూడా పంజరంలో కాకుండా బయట ఎగురుతూ ఉంటే ఆనందంగా ఉంటుంది. మీరు బంగారం పంజరంలో పెట్టినా కూడా పక్షికి ఇష్టం ఉండదు కదా. కాబట్టి పరతంత్రం అనేటువంటిది, ఒక దాని మీద ఆధారపడటం తన యొక్క సుఖం కోసం అనేది ఎవరికీ నచ్చదు. పిల్లలు కూడా చూడండి, వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు చేయాలని, నేనే చేస్తాను నేనే అనేటువంటి ఒక స్వతంత్రం అనేటువంటిది, ఇట్ ఈస్ ఎ బర్త్ రైట్ అన్నారు. నా జన్మ హక్కు స్వాతంత్ర్యంగా ఉండడం. స్వాతంత్రంగా ఉన్నప్పుడే నాకు ఆనందం అనేటువంటిది మన యొక్క పుట్టుకతో వచ్చినటువంటి రైట్ అన్నారు. దాన్ని బర్త్ రైట్ అన్నారు. ఆ స్వతంత్రాన్ని గ్రహించగలిగేది వేద అంత శాస్త్రంలో. అది గ్రహించగలిగే విధంగా మనకు ఆ శాస్త్రం మనకు బోధిస్తుంది. కాబట్టి మనం ఈ విషయం తెలుసుకోవాలి. ముఖ్యంగా వేద పూర్వశాస్త్రం అయితే పరతంత్రాన్ని బోధిస్తుంది నాకు, వేద అంత శాస్త్రం అయితే స్వాతంత్ర్యాన్ని బోధిస్తుంది, స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది నాకు. మరి తెలియగల వాళ్ళైతే ఏం చేస్తారండి? వేద అంత శాస్త్రాన్ని తెలుసుకుంటారు, ఎలా స్వతంత్రాన్ని పొందాలి అనేటువంటిది తెలుసుకుంటారు కదా. కాబట్టి మీరందరూ దేనికి వచ్చారు ఇప్పుడు? ఆత్మవిద్యని నేర్చుకోవడానికి. ఆ స్వతంత్రం అనేటువంటిది ఏమిటి అనేది తెలుసుకోవడానికే కదా వచ్చాం ఇక్కడికి. తర్వాత మూడవ అర్థం ఏమిటి అంటే, వేదాంతానికి ఉపనిషత్ అని పేరు. మూడవ అర్థం ఏంటంటే ఉపనిషత్. ఇందులో మూడు పదాలు ఉన్నాయి ఉపనిషత్తులో. ఉప మొదటిది, రెండవది ని, మూడవది సద్. మొదటిది ఉప, రెండవది ని, మూడవది సద్. ఉప అంటే ఏమిటి, ని అంటే ఏమిటి, సద్ అంటే ఏమిటి? ఉపనిషత్తులు ఉపనిషత్తులు అంటుంటారు కదా, ఏమిటి ఉపనిషత్తు అంటే? ఉప అంటే సమీపం అని అర్థం. ఉప అంటే సమీపం, దగ్గర అని అర్థం. చేరువలో అంటాం, చేరువలో, దగ్గరలో అని అర్థం ఉప అంటే. దేనికి సమీపం? సమీపం అంటే దేనికి ఒక సమీపం ఉండాలి కదా, గురు సమీపం అని అర్థం. గురు సమీపం. నీ అంటే స్పష్టమైన జ్ఞానం అని అర్థం, క్లియర్ నాలెడ్జ్. నీ అంట ఈ రెండు ఉపసర్గలు అంటాం గ్రామర్లో, వ్యాకరణంలో. ఈ యొక్క వెర్బ్కి, ధాతువుకి ముందు వచ్చేటటువంటివి ఉపసర్గ అంటాం, ప్రిఫిక్స్ అంటాం. ఉప నీ, నీ అంటే క్లియర్ నాలెడ్జ్, స్పష్టమైన జ్ఞానం అని అర్థం. సద్ అంటే సంసారాన్ని నాశనం చేసేటటువంటిది, దుఃఖ నాశనం చేసేటటువంటిది. సద్ అంటే సంసారం అంటే ఏమిటి? దుఃఖం, దుఃఖంతో కూడినటువంటి ఈ సంసారం ఏదైతే ఉందో, దుఃఖ రాగ శోక మోహాలతో కూడినటువంటి ఈ సంసారాన్ని ఏదైతే నాశనం చేస్తుందో, ఏదైతే పోగొడుతుందో, దుఃఖాన్ని పోగొడుతుందో అది సద్ అన్నారు. దుఃఖాన్ని పోగొట్టి ఎలా పోగొడుతుంది? స్పష్టమైన జ్ఞానాన్ని ఇచ్చి పోగొడుతుంది. ఎప్పుడు పోగొడుతుంది? ఎప్పుడైతే ఈ వ్యక్తి, ఈ సుఖం కావాలనుకున్న వ్యక్తి గురు సమీపానికి వెళతాడో. చూడండి ఎంత అర్థం ఉందో. చాలా అర్థాలు ఉన్నాయి ఇందులో. ఇప్పటికి ఒక అర్థమే ఇస్తున్నాను నేను. ఉపనిషత్తు అంటే ఇంకా డెరివేషన్స్ చాలా వస్తాయి, తర్వాత ఉపనిషత్తులు చూసేటప్పుడు చెప్తాను. ఒక మీనింగ్ చూస్తున్నాం మనం ఇప్పుడు. ఎవరైతే దుఃఖాన్ని నుంచి బయటపడాలని కోరుకుంటారో, పరతంత్రాన్ని నుంచి బయటపడాలని కోరుకుంటారో, వాళ్ళకి స్పష్టమైన జ్ఞానాన్ని ఇస్తుంది. ఎలా ఇస్తుంది అంటే, వాళ్ళు గురువు దగ్గరికి వెళితే ఉప సమీపం, గురువు దగ్గరికి వెళ్ళి కూర్చొని శాస్త్రం. గురువు సమీపం అంటే ఏమిటి? ఏ గురువు అయితే శాస్త్రం బోధిస్తారో ఆ గురువు దగ్గరికి వెళ్ళాలి. అందరి గురువుల దగ్గరికి వెళ్ళి సమీపాన కూర్చుంటే జ్ఞానం వస్తుందండి. ఏ గురువు అయితే మనకు ఈ జీవితానికి దుఃఖం లేనటువంటిది ఏదైనా ఉన్నదా అనే విషయాన్ని ఏ గురువుకి అయితే తెలుసో, ఏ గురువు అయితే శాస్త్రం ద్వారా తెలుసుకొని ఆ శాస్త్రాన్ని నాకు బోధిస్తారో ఆ గురువు దగ్గరికి వెళ్ళాలి. ఇది చాలా ముఖ్యం. బాగా విభూతి ఎంత పెట్టుకుని రుద్రాక్షల మాసలు వేసుకోగానే గురువులు కారు అందరూ. జాగ్రత్తగా ఉండాలి. శ్రోత్రియుడైనటువంటి బ్రహ్మనిష్ఠులైనటువంటి గురువులు ఎవరైతే శాస్త్రాన్ని సంప్రదాయబద్ధంగా చదివి ఆ శాస్త్రంలో ఉన్నదాన్ని అవగాహన చేసుకొని తన జీవితాన్ని ఆ విధంగా మలుచుకున్నటువంటి బ్రహ్మనిష్ఠులు అని అర్థం. వారు బ్రహ్మనిష్ఠులు అవుతారు. అటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులైనటువంటి గురువు సమీపానికి వెళితే ఏం చెప్తారండి? లోకాభిరామణ చెప్తారా? ఏం చెప్తారు? ఆయన తెలుసుకున్న విషయం ఏమిటో శాస్త్రంలో అది బోధిస్తారు. ఆ గురువు ఇంకేం మాట్లాడరు. ఏం మాట్లాడాలన్నా రాదు వారికి ఫస్ట్. ఎందుకంటే నిజమైన శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడికి బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే వాక్యాలే వస్తాయి, కానీ మరి ఇంక దేని గురించి మాట్లాడరండి. మాట్లాడాలన్నా మాట్లాడలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆ జ్ఞానంలోనే తాదాత్మ్యం చెందున్నారు కాబట్టి, వాళ్ళు నోరు తెరిచి ఏదైనా శబ్దం వస్తే, మాట వస్తే బయటికి ఈ బ్రహ్మాన్ని గురించే వస్తుంది. అది విశిష్టత, ఆ గురువుల యొక్క విశిష్టత. అటువంటి గురువు సమీపానికి వెళితే నాకు స్పష్టమైన జ్ఞానాన్ని ఇచ్చి, సస్పష్టమైన జ్ఞానం ద్వారా నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొడితే అప్పుడు నాకు దుఃఖ నివృత్తి వచ్చేస్తుంది. కాబట్టి అటువంటి శాస్త్రం ఏదండి? ఆ గురువు చెప్పే శాస్త్రం ఉపనిషత్. అది ఉపనిషత్ అంటే. కాలక్షేపానికి చదివేది కాదు ఉపనిషత్. నిగూఢమైనటువంటి వేదాల్లో ఉన్నటువంటి అర్థాన్ని చెప్పేది ఏదైతే ఉందో, మనిషి యొక్క జీవన పరమావధి ఏదైతే ఉందో అది బయటికి తెచ్చి దానిలో నుంచి దాని యొక్క సారాన్ని శిష్యుడికి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా చెప్పి, ఆ శిష్యుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి, అజ్ఞానం ద్వారా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి అజ్ఞానం పోతే దుఃఖము పోతుంది కాబట్టి, ఆ శిష్యుడు నాకు అజ్ఞానం పోవాలి, అజ్ఞానం పోతే కానీ నా దుఃఖం పోదు, ఈ దుఃఖం పోవాలంటే నేను ఈ గురువు దగ్గర చదవాలి, ఈ గురువు దగ్గర చదివితేనే నాకు శాస్త్రంలో ఉన్న విషయం బోధపడుతుంది, కాబట్టి గురువు సమీపానికి వెళ్ళి చదివేటటువంటి విద్య ఏదైతే ఉందో అది ఉపనిషత్ అన్నారు. దానికి ఉపనిషత్ అని పేరు రావడానికే కారణం అది. ఇప్పుడేంటి వేదాంతం? వేదాంత శాస్త్రానికి మూడు పేర్లు, వేదాంతం, ఆత్మవిద్య, ఉపనిషత్. తర్వాత ఈ ఉపనిషత్తులు ఎలా బోధింపబడినాయి అన్నారు. శిష్యులకి గురువు చేత ఎలా బోధింపబడింది? నెక్స్ట్ పాయింట్, సంవాద రూపంలో చెప్పబడింది అన్నారు. డైలాగ్ ఫామ్, ఒక గురువు ఒక శిష్యుడికి సంవాద రూపంలో, శిష్యుడు ప్రశ్న వేస్తూ ఉంటాడు, కొంతకాలం విన్న తర్వాత సందేహం వస్తే ప్రశ్న వేస్తాడు, ఆ ప్రశ్నకి గురువు సమాధానం చెప్తారు, మళ్ళీ కొంత విన్న తర్వాతే ఆ సబ్జెక్టు మీద మళ్ళీ సందేహాలు వస్తాయి శిష్యుడికి, మళ్ళీ సందేహాలు తీస్తారు గురువుగారు, మళ్ళీ సబ్జెక్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇలా గురు శిష్య సంవాద రూపేణ అన్నారు. ఈ యొక్క టీచింగ్ ఉపదేశం, శాస్త్ర ఉపదేశం ఎలా జరిగింది అంటే గురు శిష్య సంవాద రూపేణ జరిగింది అని అర్థం. అది ముఖ్యం. ఉపదేశం అంటే మనం ఏమనుకుంటాం, చెవులో మంత్రం చెప్పడం ఉపదేశం అని అనుకుంటాం మనం. ఉపదేశం అంటే ఒకరోజు రెండు రోజుల్లో చెప్పేది కాదు, ఒక నిమిషంలో చెవిలో చెప్పే మంత్రం కాదండి. ఉపదేశం అంటే శాస్త్రాన్ని పద్ధతిగా సిస్టమాటిక్, స్వామీజీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇంగ్లీష్లో చెప్తాను, చెప్పారు ఇంతకుముందు, మళ్ళీ ఇక్కడ కాంటెక్స్ట్ సందర్భం కాబట్టి మళ్ళీ చెప్తాను. ఉపదేశం అంటే స్వామి పరమార్థానంద గారు చెప్పేది సిస్టమాటిక్ కన్సిస్టెంట్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్, పద్ధతిగా కంటిన్యూస్గా కన్సిస్టెంట్లీ చదివేటటువంటి టీచింగ్ ఫ్రమ్ ఏ కాంపిటెంట్ టీచర్. స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ అన్నారు. ఏం చదవాలి? ఉపనిషత్తులు చదవాలి, భగవద్గీత చదవాలి. స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ అండర్ ఏ కాంపిటెంట్ టీచర్ అన్నారు. కాంపిటెంట్ టీచర్ అంటే ఎవరండి? గురువు ఎవరే అంటే సులభమైన మార్గంలో శిష్యుడికి అర్థమయ్యే భాషలో ఆత్మజ్ఞానాన్ని బోధించేవాళ్ళే స్కిల్ఫుల్ టీచర్స్ అంటారు. నిపుణులు అంటే ఏమిటి? పాండిత్యం చూపించుకోవడం కాకుండా ఆ శిష్యుడికి అర్థమయ్యే విధంగా ఓర్పుతో ఎక్కువ కాలం, లెంగ్త్ ఆఫ్ టైం ఉన్నారు. గురువు చెప్పాలి, ఆ శిష్యుడు చదవాలి కదండి, శిష్యుడు చదవాలి. లెంగ్త్ ఆఫ్ టైం, కన్సిస్టెంట్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ అండర్ ఏ కాంపిటెంట్ టీచర్ ఫర్ ఏ లెంగ్త్ ఆఫ్ టైం. కాంపిటెంట్ అంటే చెప్పగలిగి ఉండాలి, స్టఫ్ ఉండాలి. స్టఫ్ మాత్రం ఉందండి, చెప్పలేడండి అంటే కష్టం. భాషా జ్ఞానం కావాలి, ఎక్కడెక్కడ ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పగలగాలి, సంగ్రహంగా చెప్పగలగాలి, సంగ్రహంగా చెప్పవలసిన చోట విస్తరించి చెప్పాలి, విస్తరించి చెప్పవలసిన చోట. అది గురువు యొక్క విశిష్టత. కాంపిటెంట్ టీచర్ అంటే అది అర్థం. అందుకని ఎప్పుడైతే శిష్యుడికి అర్థమవుతూ ఉంటుందో చాలా బాగుందండి, అరటిపండు చేతిలో ఒలిచిపెట్టినట్లే ఉందండి టీచింగ్ అని శిష్యుడు గనక అంటే ఆ గురువు సక్సెస్ఫుల్ టీచర్ అని అర్థం. ఏమిటో చెప్తూనే ఉన్నారండి, పాపం చాలా జ్ఞానం ఉందండి ఆయనకి, పాండిత్యం ఉందండి, నాకేం అర్థం కావట్లేదండి అన్నాడు అనుకోండి. సపోజ్ ఆయనకు పాండిత్యం ఉందండి, బాగా చదివారు, బిరుదులు కూడా ఉన్నాయి, కానీ నాకు అర్థం కావడం లేదు అన్నాడంటే శిష్యుడు, ఆ గురువు ఈజ్ నాట్ ఏ కాంపిటెంట్ టీచర్ అని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఏ కాంపిటెంట్ టీచర్ అంటే సామర్థ్యం కలిగినటువంటి గురువు ఎవరు అంటే ఏ శిష్యుడికైతే చేతిలో కరతలామలకం అంటారు చూసారా, కరతలామలకం అరటిపండు చేతిలో ఒలిచిపెడితే ఏమిటండి, మింగడమే కదా పని, నోట్లో వేసుకోవడమే, ఒలిచే పని కూడా లేదు, కష్టపడక్కర్లేదు. అలా ఎవరైతే పెట్టగలుగుతారో శాస్త్రాన్ని, అరటిపండు కాదండి, శాస్త్రాన్ని, భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాన్ని, ప్రతి పదార్థాన్ని ఒక్కొక్క మాటకి అర్థం చెప్పి, ఉపనిషత్తులో ఉన్న మాటకి అర్థం చెప్పి ఎవరైతే అలా చేతిలో కాదు మనస్సులో, మన బుద్ధిలో పెడతారో, పెట్టినప్పుడు మనకు అర్థమవుతుందో అటువంటి గురువే సామర్థ్యం గల గురువు అని అర్థం. కాంపిటెంట్ టీచర్ అంటే లెంగ్త్ ఆఫ్ టైం అన్నారు. చాలా రోజులు చదవాలి, 2 సంవత్సరాలు పట్టింది 7 అధ్యాయాలు చదివేటప్పటికి మనకు భగవద్గీత. ఇంకా మీరు క్యాలిక్యులేషన్ వేసుకోండి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, కనీసం 3 సంవత్సరాలు పడుతుంది కదా పూర్తి అవ్వడానికి. ఏమిటండి ఏమండి 5 సంవత్సరాలు ఒక భగవద్గీత చదవాలంటే, అలాగే ఉపనిషత్తులు కూడా కనీసం 6 ఉపనిషత్తులు చదవాలంటే 6 సంవత్సరాలు పడుతుంది. నేను ఓల్డ్ అయిపోయినాను కదండి, కొంత తొందరగా చెప్పండి అంటే చెప్పలేము, ఏం చేస్తాం మరి. నిత్యం క్లాసుకి రండి, క్లాస్ జరుగుతున్నప్పుడు ఆబ్సెంట్ కాకుండా క్లాస్కి వస్తూ ఉంటే, వింటూ ఉంటే అది చాలు. లేకపోతే ఓవర్ డైజెషన్ అంటే రాంగ్ డైజెషన్, ఇండైజెషన్ వచ్చేస్తుంది అతిగా విన్నామంటే ఒకేసారి. ఇట్ ఇస్ ఎవల్యూషన్ నాట్ రివల్యూషన్. పుష్పం ఎలా పరిమళిస్తుంది? ఒక్కసారిగా వికసించదు. ఒక్కసారిగా వికసించదు ఎప్పుడంటే మనం చేత్తో ఒలిస్తే వికసిస్తుంది. అది అందంగా కూడా ఉండదు ఆ పుష్పం. తానంతట తానుగా వికసిస్తే అందంగా ఉంటుంది. అదేవిధంగా మన మనస్సు బుద్ధి కూడా క్రమక్రమంగా శాస్త్రం వింటూ 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 మన మనసులో ఎప్పుడైతే బుద్ధిలో మార్పు వస్తుందో అది ఆ వికాసం ఇవల్యూషన్ అంటాం. అది కావాలి మనకిక్కడ. సో గురు సంవాద రూపేణ జరిగేటటువంటిది ఈ యొక్క విద్య అన్నారు. విద్యా బోధన, పరావిద్యా బోధన, ద టీచింగ్ ఆఫ్ ఆత్మవిద్య. ఒక గురువు, ఇద్దరు శిష్యులు ఉండొచ్చు, ముగ్గురు శిష్యులు ఉండొచ్చు, ఆరుగురు శిష్యులు ఉండొచ్చు. కొన్ని కొన్ని ఉపనిషత్తుల్లో ఒక గురువు, 1-to-1 టీచింగ్, ఒక గురువు ఒక శిష్యుడు. ఇప్పుడు మన ముండకోపనిషత్తులో ఒక గురువు ఒక శిష్యుడు. కానీ కొన్ని ఉపనిషత్తులో ఒక గురువు 4 శిష్యులు, కొన్ని ఉపనిషత్తులో ఒక గురువు 6 శిష్యులు, కొన్ని ఉపనిషత్తులో చాలామంది గురువులు చాలామంది శిష్యులు. కథల రూపంలో ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చదువుతుంటే. కాబట్టి ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క గురువు వస్తుంటారు, ఆ శిష్యుడికి చెప్తుంటారు. ఇంకో సెక్షన్లో ఇంకొక గురువు వస్తారు, ఆ విద్యను ఎలా ప్రజెంట్ చేస్తారని బృహదారణ్యకంలో ఆ విధంగా వస్తుంది ఛాందోగ్యోపనిషత్తులో. కాబట్టి ఇక్కడ ముండకోపనిషత్తులో ఒక గురువు ఒక శిష్యుడు. ఎందుకు ఈ పద్ధతి? అసలు ఏ శిష్యుడు గురు శిష్య సంవాద పద్ధతి ఎందుకు? వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ అది మనకు తెలియాలి. ఏమండి స్వామిని, మీరు మాత్రం అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు, మా నోరు మూయించేశారు, మమ్మల్ని మాట్లాడనివ్వడం లేదు కదా ఇప్పుడు అన్నారు. ఇప్పుడు మాట్లాడినివ్వను, కొంత విన్న తర్వాత మీకు సమయం ఇస్తాను, ప్రశ్నలు రాసి ఆ గురుదక్షిణ డబ్బాలో వేయండి, నేను చదివి మీకు సమాధానాలు చెప్తాను. ఇక్కడ అది పద్ధతి. అందుకని క్లాస్ మధ్యలో ఇంటర్ఫియర్ కావడం, మాట్లాడడం ఉండదు మన క్లాసులో. ఎందుకని మనస్సుకు డిస్ట్రాక్షన్ అవుతుంది. అందువల్ల ఏమిటి ఈ యొక్క గురువే బోధిస్తూ వినడం వల్ల ఈ సంవాద రూపం, దీని ప్రయోజనం ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏమిటి అంటే టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్. క్లాసులో కూర్చున్నామంటే కథా కాలక్షేపం కాదు. ద పార్టిసిపేషన్ ఆఫ్ ద స్టూడెంట్ మస్ట్ బి 100%. క్లాస్కి వచ్చానండి, అటెండెన్స్ అటెండెన్స్ వేసుకున్నారండి అంటుంటారు స్టూడెంట్స్. అటెండెన్స్ కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు కాలేజీల్లో, స్కూళ్ళల్లో అటెండెన్స్ కోసం పోతారు. కానీ ఇక్కడ మీరు వచ్చేది అటెండెన్స్ కోసం అండి. బట్ మైండ్ ఇన్వాల్వ్మెంట్, కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద మైండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అసలు ఎక్కడ కూర్చున్నామో ఏమిటో ఏమిటో ఎవరికి తెలియదు. సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ ద మెయిన్ లింక్ బిట్వీన్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్. ఆ సబ్జెక్ట్ విషయం ఏదైతే ఉందో అది మనకు మెయిన్ సంబంధం అన్నారు. కాబట్టి గురు శిష్య సంవాదం వల్ల ప్రయోజనాలు ఏమిటి? 1, మొదటిది ఏంటంటే ఏ వ్యక్తి కూడా ఈ గురు శిష్య సంప్రదాయాన్ని చెప్పడం వల్ల, దానివల్ల మనకేం తెలుస్తుంది అంటే ఏ వ్యక్తి కూడా మన సంప్రదాయంలో తనంతట తానుగా స్వతంత్రంగా శాస్త్రం చదవలేదు అనేటువంటి విషయాన్ని తెలుస్తుంది మనకు. అర్థమైందా? తనంతట తానుగా స్వతంత్రంగా చదవలేదు అనే విషయం మనకు తెలుస్తుంది. గురు శిష్య సంవాదం అంటే ఏమి తెలిసింది? ఈ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి చదివాడు అంటే సొంతంగా చదవలేదు కదండి అర్థం. అదేవిధంగా ఆ గురువు కూడా గురు శిష్య సంవాదం అంటే ఆ గురువు గారు కూడా ఇంకో గురువు దగ్గరికి వెళ్ళి చదివారు అని అర్థం. ఇది తెలుస్తుంది మనకు ఈ గురు శిష్య సంవాద రూపేణ అనడం వల్ల. మన సంప్రదాయంలో ఏ వ్యక్తి కూడా ఈ బ్రహ్మ విద్యను తనంతట తానుగా సొంతంగా స్వతంత్రంగా చదవలేదు, ఒక వ్యక్తి మూలంగా ఒక గురువు మూలంగానే చదివాడు అనేటువంటిది నిర్ణయం. ఇది అథెంటిక్ ఏమిటండి? గురువు లేనటువంటి వాడికి జ్ఞానం రాదు అని చెప్పేసింది శాస్త్రం. గురుముఖంగా చదవనటువంటి వ్యక్తికి జ్ఞాన ప్రాప్తి జరగదు. ఏమిటి ప్రమాణం అంటే గురు శిష్య సంవాదం అని చెప్పబడింది. ఇది మొదటిది. అందుకనే శాస్త్రజ్ఞోపి బ్రహ్మాన్వేషణం స్వాతంత్రేణ న కుర్యాత్ అంది. శాస్త్రజ్ఞోపి నువ్వు శాస్త్రం చదివి ఉండొచ్చు, వేదాలు పఠనం అంతా చేసి ఉండొచ్చు, వ్యాకరణం తెలుసు, తర్కం తెలుసు, మీమాంసం తెలుసు, అన్నీ తెలుసు. ఒక ఉదాహరణకి, నానేకెట్టి దయానంద స్వామిజీ ఆశ్రమం వెళితే అక్కడ ఒక పండితుడు ఉన్నాడు, సంస్కృతం కాలేజీలో చేసినటువంటి రిటైర్ అయినటువంటి పండితుడు చదువుతున్నాడు. అక్కడ కొంతమంది అడిగారు ఆయన్ని, ఏమండి మీరు ఇంత సంస్కృతం చదివారు, అందులో మీరు అధ్యాపకులుగా ఉన్నారు, ఇంతకాలం ఉండి ఇప్పుడు మీరు వేదాంతం చదువుతున్నారంటి అని అడిగారు కొంతమంది పిల్లలు, స్టూడెంట్స్. అక్కడ ఆయన్ని, ఆయన పెద్ద, ఆయన రిటైర్ అయిపోయినారు. ఆయన వీళ్ళు అడిగితే ఆయన చెప్పారు, నేను తర్కం చదివాను, మీమాంస చదివాను, వ్యాకరణం చదివాను, కానీ వేదాంతం చదవలేదు అన్నారు. ఆయన శాస్త్రజ్ఞుడే, కానీ బ్రహ్మాన్వేషణం, వేదాంత శాస్త్రం నీ స్వతంత్రంగా చదవకూడదు, అది నేను చదవలేదు కదా, నేను చదివినటువంటి తర్కం మీమాంస వ్యాకరణం అన్నీ నా యొక్క భుక్తి కోసం ఉద్యోగపరంగా చదివాను, కానీ ఇది ముక్తి కోసం నేను చదవాలి కాబట్టి ఈ విద్య కోసం ఇక్కడికి వచ్చి చదువుతున్నాను అన్నారు. ఎంత వినయంగా చెప్పారు చూడండి. కాబట్టి శాస్త్రజ్ఞోపి బ్రహ్మాన్వేషణం, బ్రహ్మ అన్వేషణం అంటేంటి, ఎంక్వైరీ ఇంటూ బ్రహ్మన్, ఎంక్వైరీ ఇంటూ ఆత్మన్. కొంతమంది చెప్తుంటారు కదా, ఎంక్వైరీ ఇంటూ యువర్ సెల్ఫ్ అన్నారు. అనగానే నీ అంతా నువ్వే మెడిటేషన్లో కూర్చొని హూయామై హూయామై అని అడుగుతూ ఉండు, నీ జ్ఞానం వచ్చేస్తుంది అన్నారు. అందుకని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, గురుముఖంగానే శాస్త్రం చదవాలి అని తెలుస్తుంది గురు శిష్య సంవాదం వల్ల. ఇది మొదటిది. రెండవది, శాస్త్రంలో ప్రతి చోట శ్రవణం అనే చెప్పబడింది, కానీ శ్రవణం అంటే తెలుసా, వినడం. చెవుల ద్వారా, శ్రోత్రం ద్వారా ఏదైతే వింటామో అది శ్రవణం, లిజనింగ్ అంటాం. శ్రవణం అని చెప్పిందే కానీ ఎక్కడ పఠనం అని చెప్పలే. ఆత్మజ్ఞానం శ్రవణం ద్వారా ప్రాప్తి అని చెప్పింది, కానీ ఎక్కడైనా ఉపనిషత్తులో పఠనం ద్వారా అని చెప్పలే. బైహార్ట్ చేసేస్తే, కంఠస్థం చేసే శ్లోకాలు మంత్రాలు నీకు ఆత్మజ్ఞానం వస్తుందని ఎక్కడా చెప్పలే. ఏం చెప్పింది, శ్రవణ మాత్రేణ, బై లిజనింగ్ ఓన్లీ అన్నారు. అది శ్రవణం అని చెప్పడం వల్ల ఏం తెలుస్తున్నది మనకు, ఒక వ్యక్తి ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళి చదవాలి అని తెలుస్తున్నది కదా. శ్రవణం అంటే ఏం చేస్తారండి, మీకు మీరే వింటారా చెప్పండి, మీకు మీరే వింటారా, మీరు వినాలి అంటే ఇంకొక వ్యక్తి కావాలి కదా, ఆ వ్యక్తి ఎవరో తెలిసిన వ్యక్తి అయితే మంచిది కదా, గురువు శాస్త్రం చదివిన వ్యక్తి అయితే మంచిది. కాబట్టి శ్రవణం అంటే నాకు తెలియని విషయాన్ని తెలిసినటువంటి వ్యక్తి దగ్గర నుంచి వినాలి. దీన్ని బట్టి ఏం తెలుస్తుందండి, శ్రవణం అనడం వల్ల ఏమిటి అర్థం, గురు శిష్య సంవాదం. అర్థమైందా, అదే ప్రతిపత్తి సౌకర్యార్థం శ్రవణం అని చెప్పబడింది శాస్త్రంలో. ఏమిటి దాని యొక్క లాభం అని అంటే, సంవాద పద్ధతి సులభమైనటువంటిది, సంవాద పద్ధతి సులభమైనటువంటిది. ప్రతిపత్తి సౌకర్యార్థం శ్రవణం అంటే ఏమిటి, ప్రతిపత్తి అంటే ఇంటలెక్ట్, ఆ యొక్క బుద్ధిని, ఇంటలెక్ట్ని క్లియర్ నాలెడ్జ్ ఇవ్వడం కోసం ప్రతిపత్తి సౌకర్యం, ఆ సౌకర్యాన్ని కలుగజేయడం కోసం శ్రవణం అని చెప్పబడింది. వినడం వల్ల ఏమవుతుందంటే, నా మనసులో బుద్ధిలో ఉన్నటువంటి రాంగ్ నోషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగింపబడి నాలో అవి తీసేసిన తర్వాత రైట్ అంటే సరి అయినటువంటి ఆలోచనని మనసులో పాదు చేయడం అంటాం. పాదు చేయడం అంటే ఏమిటి, పుట్టింగ్ ద సీడ్ ఇన్ ద ఇంటలెక్ట్ అని అర్థం. పాదు చేయడం, బీజం ఎట్లాగైతే పెట్టి పాదు చేస్తాం కదా, అవన్నీ చేస్తాం. ఇది కూడా ఒక గ్రౌండే. అందుకని కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు, క్షేత్రం అన్నారు, దీన్ని క్షేత్రం అన్నారు. ఈ భూమిలో జ్ఞానం అనే విత్తనాన్ని నాటాలి. ఎవరు నాటుతారండి, గురువు గారు నాటుతారు. ఎప్పుడు నాటుతారు, నేను శుభ్రంగా ఉంటే, నేలంతా శుభ్రంగా ఉంటే కదా నాటుతారు. కాబట్టి మనసు పరిశుద్ధంగా, కోపతాపాలు లేనటువంటి, విపరీతమైన కోపతాపాలు లేకుండా, కామక్రోధాలు, లోభం, రాగద్వేషాలు లేనటువంటి మనస్సు శుద్ధమైనటువంటిది. అటువంటి మనసులో ఎప్పుడైతే శాస్త్రం బీజం గురువు నాటుతారో అది మొలకెత్తుతుంది. మొలకెత్తి ఆత్మ జ్ఞానాన్ని ఇస్తుంది, మోక్షం అనే ఫలాన్ని ఇస్తుంది. మోక్ష ఫలాన్ని ఇస్తుంది అది. మూడవ ప్రయోజనం ఏమిటంటే ఎలా తెలుస్తుంది ఇది గురు శిష్య సంవాదం అని మనకంటే, అనాది పరంపరగా వస్తున్నటువంటిది అని తెలుస్తుంది. ఇప్పుడు గురు శిష్య సంవాదము అని తెలియడం వల్ల మనకేం తెలిసింది, ఇప్పుడు ఇది పరంపరగా వస్తున్నదండి అంతే కదండి. ఇప్పుడు ఈ శిష్యుడు ఆ గురువుగారి దగ్గర చదువుతున్నారంటే ఆ గురువుగారు వారి గురువుగారి దగ్గర చదివి ఉండాలి కదా, ఆ గురువు వారి గురువుగారి దగ్గర చదివి ఉండాలి, ఆ గురువు వారి గురువుగారి దగ్గర చదివి ఉండాలి అంటే ఏమిటి అర్థం? పరంపర అన్నారు. అనాదిగా పరంపరగా గురు శిష్య సంబంధం ఉన్నదనే కదా అర్థం. ఇప్పుడు డైరెక్ట్గా ఒక గురువు, ఇండైరెక్ట్గా మొదటి గురువు టీచింగ్ ఎలా చెప్తారండి అన్నారు. ప్రమాణం ఉంది, శాస్త్ర ప్రమాణం, సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం. పరమ శివుడు సదాశివుడి దగ్గర నుంచి మొదలైంది టీచింగ్. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం. అక్కడ నుంచి ఆది గురువు దగ్గర నుంచి నా గురువు వరకు కూడా ఈ యొక్క విద్య వస్తూనే ఉన్నది. ఏ అంటే గురు శిష్యుల ద్వారా పరంపరగా వస్తున్నది. మీరు శివభక్తులైతే సదాశివ సమారంభం, విష్ణు భక్తులైతే నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడ పదం మహాంతం ఇలా చెప్పుకోవచ్చు. సో నారాయణుడు మొదటి గురువు. ఇప్పుడు మనం చదువుతున్న విద్య ఏమిటండి? నారాయణుడి దగ్గర నుంచి వచ్చిన విద్య. ఎంత గౌరవం పెరుగుతుంది మనకి, పరమశివుడి దగ్గర నుంచి వచ్చిన విద్య అండి ఇది. అంతేగాని నా సొంతంగా నేను చెప్పేటువంటి విద్య కాదు ఇది. ఈ గురు శిష్య పరంపర అని తెలియడం వల్ల మనకేం తెలుస్తుంది చెప్పండి, మీరే ఆలోచించండి. మీ నాన్నగారు అమ్మగారు వాళ్ళంతా వాళ్ళు వచ్చారు ఆ భూమి మీదకి, వాళ్ళమ్మ నాన్నగారు, తర్వాత వాళ్ళమ్మ నాన్నగారు, వాళ్ళమ్మ నాన్నగారు, ఒప్పుకుంటారా లేదా మీరు? మా అమ్మ నాన్న ఉన్నారు అంటే వాళ్ళ లీనియేజ్ అంతా ఒప్పుకొని తీరాలి కదా. అదేవిధంగా గురు శిష్యులు కూడా. ఇప్పుడు గురు శిష్యుల పరంపర ఉన్నది అంటే వాళ్ళ గురువు, వాళ్ళ గురువు, వాళ్ళ గురువు ఎవరండి ఫైనల్ గురువు చెప్పండి? పరమాత్ముడు. అంటే ఏమిటి అర్థం? ఆ పరమాత్ముడు చెప్పిన వాక్యాన్ని ఈ గురువు ముఖంగా నేను వింటున్నాను. ఎంత అదృష్టం అండి అది. ఈ భావన తెలియాలి, ఈ విషయం తెలియాలి మనకు. ఇప్పుడు నేను వినేటటువంటి భగవద్గీత కానీ ఉపనిషత్తు కానీ ఈ యొక్క వేదాంత శాస్త్రం అంతా కూడా ఆ భగవంతుడి వాక్కు ఈ రూపంలో, ఈ గురువు రూపంలో, వీరి ముఖంగా, ఈ శబ్దం రూపంగా వస్తున్నది. అందుకని వినేటప్పుడు మనం హౌ యు హ్యావ్ టు రిలేట్, మన సంబంధం ఎవరితో? పరమ గురువు. వీరి పైప్ లైన్, దిస్ గురు ఈజ్ ఎ పైప్ లైన్. ఏ గురువు అయినా సరే పైప్ లైనే. మెయిన్ ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్ ఎవరండి అంటే ఆయన పరమాత్ముడు. ఈ విషయం తెలిసిన రోజు మనకు శాస్త్రం మీద శ్రద్ధ భక్తి ఏర్పడుతుంది. ఈ విషయం ఎప్పుడైతే తెలుస్తుందో మనకు, శాస్త్రం మీద అనంతమైనటువంటి శ్రద్ధ భక్తి కలుగుతుంది. అది నిజమైన భక్తి అంటే. అందుకని ఆ గురువుని నేను ఎప్పుడూ కూడా మామూలు వ్యక్తిగా చూడను. ఎందుకంటే ఆ యొక్క పరమాత్మ చెప్పినటువంటి విద్యను వీరు నాకు అందిస్తున్నారు అంటే ఆ గురువు ఎంత గొప్పవారై ఉండాలి. లేకపోతే ఆ పరమాత్ముడు అందించిన విద్య నాకు లభిస్తుందా? ఈ విషయం ప్రతి క్షణం మన మనసులో ఉండాలి. ఉన్న రోజునే మనకి ఈ శాస్త్రం యొక్క ప్రయోజనం కలుగుతుంది. అది లేకుండా ఊరికే తాత్కాలికంగా చదివితే టైంపాస్ మాదిరి మనలో ఒక ఆ జీవన్ముక్తి ఫలం అనేటువంటిది పొందలేం. ఎలా పొందగలుగుతామంటే శ్రద్ధగా నిర్విరామంగా ఈ యొక్క విద్య కోసం పాటుపడాలి, ప్రయత్నించాలి మనిషి. అందుకని ఎన్ని కష్టాలు వచ్చినా సరే దీన్ని నేను వింటూనే ఉండాలి అన్నారు. సరే, అర్థమైందా? ఇప్పుడు గురు శిష్య సంవాద రూపేణ అంటే ఇంత వివరణ ఉంది. తర్వాత నెక్స్ట్ పాయింట్, మొత్తం ఉపనిషత్తులండి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. 1180 ఉపనిషత్స్. 1180 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా మనకు లభ్యం కావడం లేదు. ఇప్పుడు కాలక్రమంలో అవన్నీ కూడా అంతరించిపోయినాయి. ఇప్పుడు మనకు ఎన్ని లభ్యం అవుతున్నాయండి అంటే 200 ఉపనిషత్తుల పేర్లు మాత్రమే తెలుసు ఉన్నాయని. 200 ఉపనిషత్తులు ఎన్ని? 1180 200 మాత్రమే ఆ పేర్లు వినికిడి ఉన్నది. పుస్తకాలు అక్కడక్కడ ప్రింట్ చేయడం, పండితులు చదివిన వాళ్ళు ఉండడం, ఇవన్నీ ఉంది. ఈ రెండు వందల్లో కూడా 108 మాత్రమే ప్రచారంలో ఉన్నాయి. 108 1180 ఎక్కడ, 108 ఎక్కడ? చూడండి ఎంత సంపద మనకు, ఈ విద్యా సంపద ఎంత ఉన్నదో చూడండి. ఈ 108లో కూడా ఒక 10 మాత్రమే చాలా పాపులర్ అనేటువంటి చాలా ప్రచారంలో ఉన్నాయి అన్నారు. 10 మాత్రమే 1180 నుంచి 108 నుంచి 10కి వచ్చేసాం. ఈ 10 చదవడానికి కారణం ఏమిటి అంటే ముఖ్య కారణం ఉంది. ఎందుకు ఈ 10 మాత్రమే ముఖ్యం ఎలా చెప్పగలుగుతున్నారు 108 ఉపనిషత్తుల్లో? ఈ 10 మాత్రమే ముఖ్యం ఎందుకనండి అంటే వ్యాస భగవానుల వారు బ్రహ్మసూత్రం రాశారు. వ్యాసాచార్యుల వారు బ్రహ్మసూత్రం అనే న్యాయ గ్రంథాన్ని రాశారు. ఆ బ్రహ్మసూత్రంలో ఈ 10 ఉపనిషత్తులు వారు ఈ మంత్రాలను అక్కడక్కడ కోట్ చేశారు. ఆ 10 ఉపనిషత్తులు చెప్తాను ఏమేమిటో కూడా. ఈ 10 ఉపనిషత్తుల్ని వారు బ్రహ్మసూత్రంలో కోట్ చేశారు. ఒక్కొక్క సూత్రంలో ఒక్కొక్క మంత్రం చెప్తుంటారు ఆయన వ్యాస భగవానులు. ఈ 10 ఉపనిషత్తులు అందులో రావడం వల్ల ఆది శంకరాచార్యుల వారు ఏం చేశారంటే, ఈ 10 ఉపనిషత్తులు బ్రహ్మసూత్రంలో చెప్పబడటం వల్ల ఆది శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్రం చదవాలి అంటే ఈ 10 ఉపనిషత్తుల జ్ఞానం ఉండాలి. ఒక వ్యక్తికి బ్రహ్మసూత్రం చదవాలి అంటే 10 ఉపనిషత్తుల జ్ఞానం ఉండాలి. అందుకని నేను 10 ఉపనిషత్తులకు భాష్యం రాస్తాను అని చెప్పి శంకరాచార్యుల వారు 10 ఉపనిషత్తులకి కమెంటరీ సంస్కృతంలో రాశారు. 10 ఉపనిషత్తులకి ఒక్కొక్క మంత్రానికి భాష్యం రాశారు. కమెంటర్ అంటాం దాన్ని సంస్కృతంలో. అందుకు ఆ కారణం చేత ఈ 10 ఉపనిషత్తులు చాలా ప్రచారంలో ఉన్నాయి. భాష్యం లభించడం వల్ల అందరికీ అందుబాటులో సరిగ్గా అర్థం చేసుకోవడానికి వీలవుతున్నది. అంతేకాకుండా ఈ 10 ఉపనిషత్తుల యొక్క జ్ఞానం వల్ల బ్రహ్మసూత్రం చదవడానికి మనకు చాలా ప్రయోజనం ఉంటుంది అని ఉద్దేశంతో ఇప్పుడు ఈ 10 ఉపనిషత్తులే బహుళ ప్రచారంలో ఉన్నాయి. మనం కూడా ఇక్కడ 10 ఉపనిషత్తులే చదవబోతున్నాం. ఇంకా దైవ అనుగ్రహం అంటే బ్రహ్మసూత్రం కూడా చదువుతాం. ఇది ఉపనిషత్తుల యొక్క జీవన, ఉపనిషత్తుల యొక్క లైఫ్ హిస్టరీ అంటాం దీన్ని, జీవన చరిత్ర. తర్వాత నెక్స్ట్ పాయింట్, 10 ఉపనిషత్తులు ఏమిటి అని విషయం చెప్తానని చెప్పాను కదా, అది ఒక శ్లోక రూపంలో ఉంటుంది. అది కనుక రాసుకున్నారంటే ఆ 10 ఉపనిషత్తుల్లో ఏమిటని మనకు తెలుస్తుంది. ఈశకేన కఠ ప్రశ్న ముండమాండూక్య తిత్తిరిహి ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా. మొదటిది ఈశావ్యాసోపనిషత్ అని చెప్తారు. ఈశావాస్యోపనిషత్ మొదటిది. ఈశ తర్వాత రెండు, కేన ఉపనిషత్, ఈశ కేన, కేనోపనిషత్, కఠోపనిషత్ మూడు, నాలుగు ప్రశ్న ఉపనిషత్, ఐదు ముండకోపనిషత్, ఆరు మాండూక్యోపనిషత్, ముండక ఐదు ముండకోపనిషత్, ఆరు మాండూక్యోపనిషత్, ఏడు తైత్తిరీయోపనిషత్. తైత్తిరీయోపనిషత్ మీరు ఏ భాషలో రాస్తున్నారో నాకు తెలియదు కాబట్టి స్పెల్లింగ్ ఏమి చెప్పడంలే నేను, మీ ఇష్టం. తైత్తిరీయోపనిషత్. ఎనిమిది ఐతరేయోపనిషత్. ఐతరేయోపనిషత్. తొమ్మిది ఛాందోగ్యోపనిషత్. ఛాందోగ్య ఉపనిషత్, ఛాందోగ్యోపనిషత్. పది బృహదారణ్యక ఉపనిషత్, బృహదారణ్యక ఉపనిషత్. చూడండి ఇప్పుడు ఆ శ్లోకాలు అన్నీ వస్తాయా. ఈశకేన కఠ ప్రశ్న ముండమాండూక్య తిత్తిరిహి ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా. అదే. సో ఈ పది ఉపనిషత్తులు ముఖ్యమైనవి. ఆర్డర్లో ఈశావాస్యం ఉంది, ఫస్ట్ చదవాల్సింది యాక్చువల్గా. ఈశావాస్యం చాలా కష్టమైనటువంటి ఉపనిషత్తు. పచ్చిమిరపకాయ, చిన్న పచ్చిమిరపకాయ ఎట్టుంటుంది, చిన్నదిగా ఉంటుంది, చాలా కారం ఉంటుంది, ఊసి ముళగ అంటారా కదా, చాలా చిన్నది కానీ పవర్ఫుల్ అన్నారు. అసలు ఆ శాంతి మంత్రమే అర్థం కాదు ముందు. పూర్ణ మద పూర్ణ మిదం అంటే అంతే, దిస్ ఈజ్ హోల్ దట్ ఈజ్ హోల్ ఫ్రమ్ దిస్ హోల్ దట్ హోల్ హ్యాస్ కమ్, ఈ మంత్రమే కష్టం. అందుకని మన పరంపరలో ఇక్కడ మా గురువుగారు ఏం చేస్తారంటే ముండకోపనిషత్తు ముందు మొదలు పెడతాం. ఎందుకంటే ముండకం అంటే తల, తల కదండి ముఖ్యం అన్నిటికంటే అనే ఉద్దేశంతో ముండకోపనిషత్ మొదలు పెడతాం మొదట. అంతేకాకుండా ముండక వ్రతం అనేటువంటిది ఒకటి ఉంది. ఒక విద్యార్థి ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనుకుంటే తల మీద శిరోముండనం అంటారు, తల మీద వెంట్రుకలను తీసిన తర్వాత ఆ ఒక నిప్పుని ఆ పాత్రలో పెట్టుకొని తల మీద పెట్టుకొని నడవాలి. శిరోముండన వ్రతం అని ఒకటి ఉంది, ముండక వ్రతం అని. ఆ ముండక వ్రతం చేసిన తర్వాత ఇది చదవాలి. న్యాచురల్గా ఇవన్నీ సన్యాసులకి, కానీ ఈ రోజుల్లో సన్యాసి అంటే మానసికంగా ఎవరైతే వైరాగ్యం కలిగి ఉంటారో వాళ్ళందరూ సన్యాసులే. మీరందరూ గృహస్థ సన్యాసులు అంతే, గృహస్థ సన్యాసులు కాబట్టి మీరు కూడా చదవచ్చు. కనుక ఈ యొక్క ఒక్కొక్క ఉపనిషత్తు ఏ ఏ వేదాల నుంచి వచ్చిందని తెలుసుకుందాం. మొదటిది ఈశావాస్యోపనిషత్ అథర్వణ వేదం నుంచి వచ్చింది. అథర్వణ వేదం. కేనోపనిషత్తు సామవేదం. కఠోపనిషత్ యజుర్వేదం. నాలుగవది ప్రశ్న ఉపనిషత్తు ఆల్సో అథర్వణ వేదం. ముండకోపనిషత్తు కూడా మనం చదవబోయేటటువంటిది అథర్వణ వేదం. అంటే మీరు అథర్వణ వేదం చదవబోతున్నారు ఇప్పుడు. మాండక్యోపనిషత్తు కూడా అథర్వణ వేదం. అంటే ఎంత ముఖ్యమో చూడండి అథర్వణ వేదం. ఏడవ ఉపనిషత్తు తైత్రీయోపనిషత్ యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం. ఎనిమిది ఐతరేయోపనిషత్ ఋగ్వేదం. తొమ్మిది ఛాందోగ్యోపనిషత్ సామవేదం. పది బృహదారణ్యక ఉపనిషత్ మళ్ళీ యజుర్వేదం. కాబట్టి ఇప్పుడు నాలుగు వేదాలు వచ్చినాయా ఇందులో. ఈ గీతను చదివితే నాలుగు వేదాలు చదివినట్లే. కాబట్టి అథర్వణ వేదం చదవబోతున్నాం. ఈ యొక్క ముండకోపనిషత్తులో మూడు అధ్యాయాలు ఉన్నాయి. మూడు అధ్యాయాలు, త్రీ చాప్టర్స్ అంటారు. ఒక్కొక్క అధ్యాయంలో రెండు ఖండాలు ఉన్నాయి, టూ టూ సెక్షన్స్ అంటారు. ఒక్కొక్క అధ్యాయంలో రెండు సెక్షన్లు. అప్పుడు ఎన్నైనాయి, ఎన్ని సెక్షన్లు ఉన్నట్లు, ఆరు సెక్షన్లు, ఆరు ఖండాలు. మూడు అధ్యాయాలు, ఆరు ఖండాలు, మొత్తం 65 మంత్రాలు ఉన్నాయి. 65 మంత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా పరావిద్య బ్రహ్మ విద్యని గురించి మనకు తెలియజేస్తుంది. అక్షర విద్య అనే దాన్ని తెలియజేస్తుంది. ఉపనిషత్తు ప్రారంభమయ్యే ముందు మన సంప్రదాయంలో శాంతి పాఠం అని ఒకటి ఉంటుంది, అది చదువుతాం. శాంతి దేనికండి, శాంతి పాఠం ఎందుకు అంటే శాంతి అర్థం శాంతి పాఠ. మనకు విఘ్నాలన్నీ ఏమి రాకుండా ఉండడం కోసం ఈ యొక్క శ్రవణం, శాస్త్ర శ్రవణం నిర్విఘ్నంగా జరగడం కోసం మనం ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థన కూడా ముండకోపనిషత్తు చదువుతున్నాం కాబట్టి అథర్వణ వేదానికి సంబంధించిన శాంతి పాఠం చదవాలి. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క శాంతి పాఠం ఉంది కాబట్టి ఏ వేదానికి సంబంధించిన ఉపనిషత్తు చదివితే ఆ వేదానికి సంబంధించిన శాంతి పాఠం చదవాలి. ఆ శాంతి పాఠం చదవడం వల్ల ప్రతిసారి క్లాసులో కూడా ఆ మంత్రం చదివి ఉపనిషత్తు మొదలు పెట్టాలి. అది పద్ధతి. కాబట్టి ఆ శాంతి ఎవరికి దేనికి అనేటువంటి వివరం ఆ మంత్రం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఎందుకు చదవాలి శాంతి పాఠం, దానివల్ల ప్రయోజనం ఏమిటి అనే విషయాన్ని వచ్చే క్లాసులో చూస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.